ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
ఈరోజు అంశం ఖరీఫ్ ప్రత్తి సాగులో పాటించాల్సిన సూచనలు.
ఓ మల్లేషా, యాడబోయినవరా? నీ ఆటకు యాలాపాలుండదారా? పొదుగుక్తాంది, రారా, పచ్చి కాల్జేతులు కడుక్కొని ఇంత బువ్వదిందు రా బిడ్డా.
ఏమక్క, పిల్లగాడింకా రాలేదా? మావోడు కూడా రాలే, ఇద్దరు మస్తు తయారైన్రు, అస్సలే పొదుగుక్తుంది. అవునక్క, ఏం కూరండినావు?
ఆ ఏం వండుతా చెల్లే, గదే ఇంత పెసరపప్పు పోసి పచ్చిపులుసు పెట్టినా. అవును, నువ్వేం చేసినావు?
అర్రే అవ్వక్క, అసలు వచ్చిన సంగతి ఆద్మర్షణ. ఇంత టమాటా కూర వండుదామంటే ఉల్లిగడ్డలు లేకపాయే, జరంత ఉంటే ఓ రెండియా రాదు?
ఆ తెస్తున్నా, ఆగు చెల్లే. ఓ చెల్లే, మొన్న అంగట్లకు పోయినప్పుడు తీసుకోలేదానే?
ఆ అంగట్లకు పోయినా గానీ ఓ ఇద్దరు కాడ అడిగితే కిలో ఉల్లిగడ్డలు ఎంత అంటే తులం బంగారం రేటు చెప్తాండు. ఇదేందని మీ మర్దిని అడిగితే నువ్వుకో నేను పట్నం పోయినప్పుడు తెస్తా అన్నాడు. ఆయన పోతలేడు, తెస్తలేడు, ఏం చేయాలి మరి?
మరదే కాదు చెల్లే, మీ బావ కూడా గట్లనే ఉన్నాడు. పొద్దుగుకంగానే కూరైందా బువ్వైందా అని అడుగుతాడు గాని దానిలోకి ఉల్లిగడ్డలు ఉన్నాయో లేవో పట్టించుకోడు.
అగో గిట్లా తలుసుకున్నామో లేదో, గట్లా రానేవట్టే మహారాజులు. నువ్వు రెల్లా ఆవుసు.
ఏమన్నా, చేనంత పచ్చగుంది, ఏమేసినవేందే?
ఏమేసినో నాకేమేరక, సాహుకారు చెట్లకు మంచిదని ఏదో ఇచ్చిండు, నేను వేసిన.
ఏం తెలియదా, గట్లెట్లేసినవానా? ఏమన్నా ఎట్లనే
ఊళ్ళే రైతులందరికీ తెలియజేయందంటే, రేపు పొద్దుగాల మా గ్రామ పంచాయతీ కాడ రైతు సదస్సు అవుతాంది, దానికి రైతులందరు రావాలా? హో
అగో రైతు సదస్సు ఏం తమ్మి, గదిని గురించేదో నేను ఇది వారికిలే.
ఏ ఏం లేదన్నా, రైతు సదస్సు అంటే మా మండలం ఏవో మేడం లేదా, ఇంకో పెద్ద సార్ని తీసుకొచ్చి మా చేను మంచిగుండాలంటే ఏం చేయాలో చెప్తారు, ఇంకా మంచి లాభాలు రావడానికి ఏం చేయాలనో కూడా చెప్తారు.
గాయనెవరు మనకు చెప్పేది ఏంద్రా, మనకు తెలియదా ఏం చేయాలి నువ్వు ఏం చెయ్యొద్దు?
ఎందుకంత కోపానికి వస్తావు? గట్ల చెప్పిండో లేదో అప్పుడే కోపమా? అన్ని నీకే తెలుసు అనుకుంటావెందుకు? జరంత పక్కనోళ్ళు చెప్పింది కూడా వింటే నీ సొమ్మేమన్నా పోతదా ఏంది?
మస్తు చెప్పినావు వదినా.
అరే నేనేమన్నా, నేను మూరెడంత చెప్తున్నా, దాన్ని బారెడంత చెప్తును.
అబ్బా వాళ్ళ నన్నుడు కాదు, నువ్వెప్పుడన్నా నా మాట గట్ల ఇన్నావా?
ఇన్నతి మస్తు గిన్న గాని ముందింత బుబ్బ పెడదు పా.
ఆ దానికి మాత్రం బాగా ముందుంటావు.
ఏమన్నా తయారైనావా, పోదామా మరి?
ఏడిగితమ్మి పోయేది.
ఏడికంటవేంది, రాత్రి గంత మంచిగా చెప్పిండు కదా, మర్చిపోయినావా మళ్ళప్పుడే?
గుర్తుందిలే గుర్తుందిలే, నువ్వు వస్తలేవా మరి?
ఇదేదో చిత్రమే ఉంది కదా, యాద్ చేసిందే నేను, నాకే చెప్తున్నారా? అవు మరిది మా చెల్లి వస్తలేదా మరి?
దానికేంది వదిన, ఊరికి మొదలే తయారైంది.
సరే సరే మాటలు ఆపురు గాని, ఇక పోదాం పాన్రి.
అగో ఊరికి మొదలు తయారైనంటివి చూడు, గిడ ఎంత మంది వచ్చిర్రో.
ఆ సుత్తునలే.
నమస్తే సర్పంచ్ సాబ్. అగో సీన్ వచ్చిందంటే ఊరంతా వచ్చినట్లే, ఏవో మేడం కూడా వస్తుంది, ఇక మొదలు పెడదాం పదండి.
ఆ సర్పంచ్ గారు నమస్తే, ఇదిగోండి ఈయనే మన శాస్త్రవేత్త గారు.
నమస్తే సర్పంచ్ గారు.
ఆ నమస్తే సార్, మీకోసమే మా ఊరి రైతులందరూ ఎదురు చూస్తున్నారు,
అందుకే మీ దగ్గర నేనొచ్చా.
గ్రామ ప్రజలందరికీ నమస్కారం, మన ఊరి రైతులందరి సహకారంతో ఇన్ని రోజులు మన ఏవో మేడం గారు సలహాలు ఇచ్చారు, మరి ఈ రోజు మీ అందరికీ ఎక్కువ లాభాలు, ఇంకొన్ని సమస్యలకు సమాధానాలు చెప్పడానికి మీకోసం మన శాస్త్రవేత్త గారు వచ్చారు. మీ అందరికీ మీ మీ సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతూ ఈ రైతు సదస్సు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. అందరికీ నమస్కారం.
గ్రామంలోని రైతు మిత్రులకు నమస్కారం. మన గ్రామంలో చాలా మంది ప్రత్తి పంట వేశారు. కాబట్టి ఈ రోజు కార్యక్రమానికి విచ్చేసిన డాక్టర్ వినయ్ శాస్త్రవేత్త గారు ప్రత్తి పంటపై పరిశోధన చేసిన వారు. కాబట్టి ఆయన చెప్పే సలహాలు సూచనలు తప్పక పాటించాల్సిందిగా కోరుతున్నాను.
అందరికి నమస్కారం, నా పేరు వినయ్. సాధారణంగా ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులు, మన తెలంగాణ ప్రాంత పరిస్థితులను బట్టి మీరు పత్తి వేయడం చాలా మంచి ఆలోచన. కాబట్టి సరైన పద్ధతిలో పండిస్తే మంచి లాభాలొస్తాయి. అలా కాకుండా మోతాదుకు మించి ఎరువేసినా, అనవసరంగా పురుగు మందులు వాడినా, పంట దశకు అనుగుణంగా నీటి వసతి కల్పించకపోయినా నష్టాలొస్తాయి. మీకు ఎలాంటి సందేహాలున్నా నన్ను గాని మీ ఏవో గారిని గాని ఇప్పుడు అడగొచ్చు.
నమస్తే సారు, పోయినేడు నేను పత్తేసినప్పుడు ఆకులలో కొన్నింటికి మచ్చలు వచ్చినాయి, ఇంకెన్నేమో పచ్చగా అయిపోయినాయి, కొన్నిటికి పూతండిపోయింది. ఇదేదో రోగమని ఏవో మేడం అడుగుది మందు కొడదామనుకుంటే ఆమెనేమో మందు కొట్టకు ఇదేదో ధాతులోపం అన్నది, నాకేమో అది తెగుళ్ళక కొడుతుంది. ఈ రెండింటిని ఎట్లా గుర్తుపట్టాలి, దానికి ఏం చేయాలి కొంచెం చెప్పొచ్చుగా?
ఈ సమస్య రైతులకే కాదు, ఒక్కోసారి మేము కూడా తేడా కనిపెట్టలేం. దేన్నైనా పరీక్ష చేశాక తెగులా లేక లోపమా చెప్పగలం. నువ్వు అన్నట్టు అది మామూలు ధాతులోపం కాదు, సూక్ష్మ ధాతులోపం. మామూలుగా ప్రత్తిలో 3 రకాల సూక్ష్మధాతు లోపాలు తరచుగా కనిపిస్తాయి. దాంట్లో మెగ్నీషియము, జింకు, బోరాను, వీటికి సంబంధించిన లోపాలు ఎప్పుడూ కనిపిస్తూ ఉంటాయి. మెగ్నీషియం విషయానికి వస్తే సాధారణంగా ముదురాకు అంచు నుంచి మధ్య భాగానికి పసుపు రంగులోకి మారుతుంది. కానీ ఈనెలు మాత్రం తర్వాత నెమ్మదిగా ఆకులు ఎర్రబడి రాలిపోతాయి. దీని సవరణకు 10 గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్ను లీటర్ నీటికి కలిపి పైరు వేసిన 45 రోజుల తర్వాత ఒకసారి, 75 రోజుల తర్వాత ఇంకొకసారి పిచికారీ చేసుకోవాలి. ఇక జింకు విషయానికి వస్తే సాధారణంగా మొక్క మధ్య ఆకుల మీద కనిపిస్తుంది. కొమ్మ చివరాకులు చిన్నవిగా ఉండి ముడతలు పడి కణుపుల మధ్య దూరం తగ్గిపోతుంది. దీని సవరణ కోసం ఎకరాకు 20 కిలోల జింకు సల్ఫేటును ఆఖరి దుక్కులో వేసుకోవాలి. అంతేకాకుండా 2 గ్రాముల జింకు సల్ఫేటును లీటరు నీటికి కలిపి లోపలక్షణాలు కనిపించిన 7 నుంచి 10 రోజుల మధ్యలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. ఇక బోరాన్ విషయానికి వస్తే తీవ్రత ఎక్కువగా ఉంటే మొగ్గదశలో పూత రాలిపోతుంది, లేదా చిన్న కాయలు రాలడంతో పాటు మొక్కలు గిడసబారి ప్రధాన కాండంపై పగుళ్లు ఏర్పడతాయి. దీని సవరణ కోసం పైరు వేసిన 60 నుంచి 90 రోజుల తర్వాత లీటరు నీటికి 1.5 గ్రాముల బోరాక్స్ వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి.
అవు సీనన్న, మొన్న నీ చేనులో ఏదో పురుగు వచ్చిందన్నావు కదా, ఈసారి బాగా చెప్తుండు, ఓసారి అడిగి చూడు.
సరే తమ్మి, అడుగుతున్నా ఆగు. సారు, నా పేరు సీను, ఎన్నో ఏండ్లకెళ్ళి పత్తేస్తున్నా. పోయినేడు నా చేనుల ఏవేవో పురుగులు వచ్చి పొలమంతా ఆగమాగం చేసినాయి.
సీను, నువ్వు పాటించేది సరైన పద్ధతి కాదు. ఇలా ఏ మందు దేనికి కొడుతున్నావో తెలియకుండా కొడితే తర్వాత కొత్త కొత్త సమస్యలు, దాంతో పాటు ఇంకొన్ని కొత్త కొత్త పురుగులు వస్తాయి. నీ భాషలో సరిగ్గా చెప్పాలంటే చారణ కోడికి బారణ మసల లెక్కైతుంది. అనవసరంగా పురుగు మందులు వాడితే చిన్న చిన్న పురుగులు కూడా పెద్ద పెద్ద సమస్యలు తీసుకొస్తాయి. ఇలా ఇంకెప్పుడు చేయకు, సరేనా?
సరే సారు, మీరు చెప్పిందాకా గింతుంటదని నాకు తెలియని తెలియదు, ఇంకెప్పుడు గిట్ట చేయను. అసలు ఏమేమి పురుగులు వస్తాయంటారు, ఆ పురుగులు వస్తే ఇంకేమేమి చేయాలి?
సాధారణంగా పత్తిలా 2 రకాల పురుగులు ఉంటాయి. 1 రసం పీల్చే పురుగులు, 2 కాయ తొలిచే పురుగులు. రసం పీల్చే పురుగులు ముందుగా దాడి చేస్తాయి, కాబట్టి వీటిలో ముఖ్యంగా దాడి చేసేవి పిండినల్లి, పచ్చదోమ. వీటి నివారణ కోసం విత్తే సమయంలోనే జాగ్రత్త వహించాలి. దానికోసం విత్తన శుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలి. లేదంటే మోనోక్రోటోఫాసు మరియు నీరు 1:4 నిష్పత్తిలో, లేదా ఇమిడాక్లోప్రిట్ 200 SL మరియు నీరు 1:20 నిష్పత్తిలో కలిపి ఆ ద్రావణాన్ని విత్తిన 30, 45, 60 రోజులకొకసారి లేత కాండానికి బొట్లు పెట్టినట్లయితే రసం పీల్చే పురుగులను అదుపులో ఉంచొచ్చు. దీనిలో వేప కషాయం 5% లేదా వేప నూనె 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి సాయంత్రం వేళలో పిచికారీ చేసుకోవాలి. ఇక కాయతొలిచే పురుగులను అరికట్టడం కోసం ముందుగానే సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. అంతేకాకుండా పంట మార్పిడి కూడా చేయాలి. ఎప్పుడైనా వేసవి దుక్కులు లోతుగా దున్నుకోవాలి. మొక్కజొన్నను లేదా జొన్నను కంచె పంటగా మరియు బంతిని ఎర్ర పంటగా వేస్తే కాయతొలిచే పురుగులను ఎదుర్కోవచ్చు. లద్దె పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే లీటర్ నీటికి 1 మిల్లీలీటరు నొమల్యూరాను లేదా లుఫెన్యూరాను లేదా 1.5 గ్రాముల థయోడికార్ప్ కలిపి పిచికారీ చేయాలి. 3వ దశ దాటిన లద్దె పురుగును అరికట్టడం కోసం ఎకరాకు 10 కిలోల తవుడు, 2 కిలోల బెల్లం, 750 మిల్లీలీటర్ల క్లోరిపైరిపాసు లేదా 300 గ్రాముల థయోడికార్పును వీటికి తగినన్ని నీళ్లు కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకుని సాయంత్రం సమయంలో పొలమంతా వెదజల్లాలి.
సైంటిస్ట్ సారు, పోయినేడాది నేను కూడా పత్తి పండేసిన, నా చేనుల కూడా కొన్ని సూక్ష్మదాతు లోపాలు ఇంకా తెగులు కనిపించినాయి. మీరు చెప్పేందాకా నాకు కూడా తెలియలే అది తెగులని. తెగులు ఎన్ని రకాలుంటాయి? అట్లనే అవి రాకుండా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి కొంచెం చెప్పురి.
పత్తిలో చాలా రకాల తెగులు వస్తాయి. వాటిలో పంట నష్టం అధికంగా కలిగించేవి వేరుకుళ్ళు తెగులు, ఫ్యూజేరియం వడలు తెగులు. ఇక వేరుకుళ్ళు తెగులు విషయానికి వస్తే, భూమిలో అధికంగా తేమ ఉన్నప్పుడు పైరు అన్ని దశల్లో ఈ తెగులు కనబడుతుంది. లేత మొక్కలు అర్ధంతరంగా ఎండిపోయి చనిపోతాయి. వడలిపోయిన ఆకులు చాలా కాలం వరకు చెట్టు పైనుండి కిందకి వేలాడుతూ ఉంటాయి. దీని నివారణ కోసం 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ లేదా 1 గ్రాము కార్బన్ డిజమ్ ను లీటరు నీటికి కలిపి ఆ ద్రావణాన్ని తెగులు సోకిన మొక్కల పొదల చుట్టూ నేలపై పోయాలి. ఇక ఫ్యూజేరియం వడల తెగులు విషయానికి వస్తే, వడల లక్షణాలు ఏ దశలోనే కనిపించవచ్చు. మొలక దశలో ఆశించినప్పుడు నానుడి తెగులు లక్షణాలు బాగా కనిపిస్తాయి. తెగులు సోకిన మొక్కల ఆకులు వాడిపోయి మొదట ఈనె మధ్య పసుపు రంగుగా, తర్వాత ఎర్రగా మారి ఆకులు క్రింద నుండి పైకి ఎండుకుంటూ రాలిపోతాయి. కొమ్మలను చీల్చి చూస్తే నల్లటి బూజుతో చారలు కనిపిస్తాయి.
నమస్తే సైంటిస్ట్ సారు, ఈ తెగుళ్ళు పురుగుల గురించి నాకైతే ఎక్కువ తెలియదు. నేనైతే కలుపు తీయడానికి పోతా. మా చేనుకు కూడా కలుపు బాగా వస్తుంది, గడ్డి కూడా బాగా పెరుగుతుంది. అంతేకాకుండా పెద్ద ఆకులు ఉన్న కలుపు కూడా ఈ మధ్య బాగా కనబడుతుంది. కలుపు తీసి తీసి యాష్టకొస్తుంది. ఏ మందులు వాడితే కలుపు రాకుండా ఉంటది?
పత్తిలో కలుపు నివారణకు సంబంధించిన విషయాలు మీ ఏవో గారికి బాగా తెలుసు. ఎందుకంటే మీ ప్రాంతంపై పూర్తి అవగాహన ఉంది. ఈ సమస్యకు సమాధానం ఆమె బాగా చెప్పగలరు.
కలుపు నివారణకు విత్తే ముందు ఫ్లూ క్లోరాలిన్ 45% ఎకరాకు లీటర్ చొప్పున పిచికారీ చేసి భూమిని కలియదున్నాలి. లేదా 30% పెండి మితాలిన్ ఎకరాకు 1.3 లేదా 50% అల్లా క్లోర్ 1.5 లీటర్ల విత్తన వెంటనే గాని మరుసటి రోజున గాని వేయాలి. విత్తిన 25 నుండి 30 రోజులప్పుడు అంతర కృషి చేసి దాని అవకాశం లేనప్పుడు గడ్డిజాతి మొక్కల నివారణకు 400 మిల్లీలీటర్ల క్విజలోఫాస్ ఇథైల్ 200 లీటర్లు నీటిలో కలిపి ఎకరాకు పిచికారీ చేసుకోవాలి. వెడల్పాటి ఆకుల కలుపు సమస్య ఎక్కువగా ఉంటే ఎకరాకు 200 మిల్లీలీటర్ల పైరీ థయోబ్యాక్ సోడియం ను 200 మిల్లీలీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి.
సారు, మా పొలంలా కొమ్మకి ఉండే చివరాకులన్నీ కొంచెం పసుపచ్చగా అయి చిన్న చిన్నగా అయిపోతున్నాయి. ఆకులైతే కొంచెం మాడిపోతున్నాయి. అట్లాంటప్పుడు కొత్త చిగురు కానీ పూత కానీ వస్తలేదు. ఈ లక్షణాలన్నీ కలుపు మొక్కలు లేనప్పుడు ఎక్కువ లేవు, కానీ కలుపు ఉన్నప్పుడు బాగా ఎక్కువ అవుతున్నాయి. ఇవన్నీ రాకుండుండాలంటే ఏం చేయాలంటారు?
అమ్మా, మీరు చెప్పిన లక్షణాలన్నీ బట్టి చూస్తే ఇది వైరస్ సోకడం వల్ల వచ్చినట్లుంది. ఇంకా కలుపు ఉన్నప్పుడు ఎక్కువ తీవ్రతుంది కాబట్టి ఆ వైరస్ ఆ కలుపు మొక్కల ద్వారా వ్యాప్తి చెందుతుంది. దీన్ని సోకింపజేసేది తామర పురుగులు, ముఖ్యంగా వయ్యారిబామ, గడ్డి చామంతి, ఉత్తరేణి మొదలగు కలుపు మొక్కల ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుంది. దీన్నే టొబాకో స్ట్రీక్ వైరస్ తెగులు అని కూడా అంటారు. ఈ తామర పురుగుల నివారణకు అవసరాన్ని బట్టి లీటరు నీటికి ఎసిపేటు 1.5 గ్రాములు లేక థయోమితాక్సామ్ 0.2 గ్రాములు లేక ఇమిడాక్లోప్రిటు 0.3 మిల్లీలీటర్ల చొప్పున వారం రోజుల వ్యవధిలో 2 సార్లు మందులను మార్చి మార్చి పిచికారీ చేయాలి.
సైంటిస్ట్ సారు, నా పొలంలో పోయిన సంవత్సరం పూత ఇంకా పిందరాడడం బాగా కనిపిస్తుంది. నేను అవసరమైనప్పుడల్లా నీళ్లు పెట్టిన, కానీ ఎందుకు రాలుతుందో అర్థమైతలేదు. ఏం చేయాలని కూడా అయితే అస్సలు అర్థమైతలేదు. ఏం చేస్తే ఈ పూత పిందిరాలు లాగిపోతుందో కొంచెం చెప్పురి.
మీ పొలంలో లాగానే చాలా మంది పొలాల్లో ఈ పూత పిందిరాలనే కనబడుతుంది. దీని వల్ల బాధపడుతున్నారు. ఇది ప్రతికూల పరిస్థితుల వల్ల గాని, మొక్కల జీవన ప్రక్రియలో వచ్చే మార్పుల వల్ల, లేదా కాయ తొలిచే పురుగుల ద్వారా పత్తిలో 60-70% నష్టం వస్తుంది. దీని నివారణ కోసం నాఫ్తలిన్ ఎస్టిక్ యాసిడ్ 10 ppm ద్రావణాన్ని అనగా ప్లానోఫిక్స్ ను 1 మిల్లీలీటర్ల మందును 4-5 లీటర్ల నీటిలో కలిపి విడిగా గాని లేక 1-2% డయమోనియం ఫాస్ఫేట్ లేదా యూరియా ద్రావణంలో కలిపి గాని 1-2 సార్లు 10-15 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి. సాగునీటి వస్తి ఉన్న పరిస్థితుల్లో అధిక వర్షాలతో పాటు నత్రజని ఎరువులు అధిక మోతాదులో వేయడం వల్ల కాయ కొమ్మలు ఏర్పడి పిండి పదార్థంలో ఎక్కువ భాగం కొమ్మల అభివృద్ధికి ఉపయోగపడి పూత, కాయలు, పిందె రాలను తగ్గుతుంది. బీటీ పత్తిని సాగు చేసినప్పుడు పూత, పిందె మరియు కాయ బాగా తయారయ్యే దశలో పైపాటి ఎరువులుగా డిఏపి లేదా యూరియాను 2% ద్రావణంగా లేదా 1% పొటాషియం నైట్రేటు 7 నుంచి 10 రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు పిచికారీ చేయాలి.
ఇప్పటి వరకు మన ఏవో మేడం గారు మరియు మన శాస్త్రవేత్త గారు చెప్పింది బాగా విన్నారు కాబట్టి ఇన్నది మరియు ఒక చోట ఇంకో చోట ఇటు పెట్టకుండా బాగా పాటించితే కొంచెం మంచిగా ఉంటది. నేను కూడా ఒక రైతునే కాబట్టి నేను కూడా అవన్నీ పాటించి అందరం కలిసి సమిష్టిగా లాభాలు పొందుదాం. మరి ఈ రైతు సదస్సు కార్యక్రమానికి వచ్చి అందరూ విజయవంతం చేసినందుకు అందరికి ధన్యవాదాలు. మన ఏవో మేడం గారికి ఇంకా మన శాస్త్రవేత్త గారికి కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం.
విన్నారు కదా, ఇప్పటికైనా ఇవన్నీ పాటించి బాగుపడదాం, మంచి లాభాలు పొందుదాం. ఏమంటారయ్యా?
ఇంకేమంటాం? సరే అంటాం.
గృహ విజ్ఞాన తరంగిణి ఇవే చేలుక బుర్లు.
గుడ్ మార్నింగ్ మ్యామ్.
గుడ్ మార్నింగ్ పిల్లలు, కూర్చోండి.
థ్యాంక్ యూ మ్యామ్.
ఈరోజు మీకు ఏ లెసన్ చెప్తున్నానో తెలుసా?
తెలీదు మ్యామ్.
మేక్ ఇన్ ఇండియా, ఎవరైనా ఎప్పుడైనా ఈ టాపిక్ గురించి విన్నారా?
వినలేదు మ్యామ్. మేక్ ఇన్ ఇండియా అంటే ఏంటి?
ఏంటి, ఇప్పటి వరకు మీరు మేక్ ఇన్ ఇండియా అనే టాపికే వినలేదా?
వినలేదు మ్యామ్. నీకు తెలుసావే, విన్నావా? మేక్ ఇన్ ఇండియా అని పేరు విన్నాను కానీ దాని గురించి నాకేం తెలీదే.
ఇంత ఫాస్ట్ జనరేషన్ లో ఉంటూ మేక్ ఇన్ ఇండియా అంటే ఏంటో తెలీదా మీకు?
సారీ మ్యామ్, మాకు తెలీదు, మీరే చెప్పండి.
సరే చెప్తాను, వినండి. మేక్ ఇన్ ఇండియా అనేది ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టిన ఒక గొప్ప కార్యక్రమం. దీనిని ఆయన సెప్టెంబర్ 25, 2014లో ప్రారంభించారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటో తెలుసా?
తెలీదు మ్యామ్, చెప్పండి మ్యామ్.
తప్పకుండా చెప్తా. దీని ఉద్దేశం ఏంటంటే జాతీయ మరియు అంతర్జాతీయ సంస్థలు మరియు పారిశ్రామిక వస్తువులను మన భారతదేశంలోనే తయారు చేయాలి. దీనిని ఆయన పారిశ్రామికవేత్తల సమావేశంలో మన దేశాభివృద్ధి కోసం తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం. విజ్ఞాన భవన్ లో జరిగిన ఈ సమావేశానికి స్వదేశీ మరియు విదేశీ పారిశ్రామికవేత్తలు ఎందరో హాజరయ్యారు. వారి సమావేశంలో ఆయన ఈ నిర్ణయాన్ని ప్రవేశపెట్టారు. ఆయన దీని గురించి చెప్పిన అనంతరం ఎన్నో విదేశీ సంస్థలు పెట్టుబడులకు ముందుకు వచ్చాయి, అందులో ముఖ్యంగా చైనా మరియు అమెరికా.
మేడం, ఇదంతా బాగానే ఉంది కానీ ఇది పెట్టడానికి గల కారణం ఏంటి?
అక్కడికే వస్తున్నా. కారణాలు ఏంటంటే చాలా ఉన్నాయి. అందులో ముఖ్యంగా 25 రంగాల్లో మన దేశీయులకు ఉద్యోగం మరియు నైపుణ్యత పెంపొందించుకోవాలని.
ఓకే మేడం, కానీ ఆ 25 రంగాలేంటి?
ఆ 25 రంగాలన్నీ పెద్ద పెద్దవే, చెప్తాను వినండి. ఆటోమొబైల్స్, ఆటోమొబైల్ కాంపోనెంట్స్, ఏవియేషన్, బయోటెక్నాలజీ, కెమికల్స్, కన్స్ట్రక్షన్, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రికల్ మెషినరీ, ఎలక్ట్రానిక్ సిస్టమ్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ బిజినెస్, లెదర్, మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్, మైనింగ్, ఆయిల్ అండ్ గ్యాస్, ఫార్మసిటికల్స్, పోర్ట్స్ అండ్ షిప్పింగ్, రైల్వేస్, రిన్యూవబుల్ ఎనర్జీ, రోడ్స్ అండ్ హైవేస్, స్పేస్ అండ్ ఆస్ట్రానమీ, టెక్స్టైల్స్ అండ్ గార్మెంట్స్, థర్మల్ పవర్, టూరిజం అండ్ హాస్పిటాలిటీ అండ్ వెల్నెస్.
ఏంటి అసలు, ఇందులో కొన్ని పేర్లు అయితే మొదటిసారి వింటున్నా. ఇన్ని సంస్థలు ఉన్నాయా బాబోయ్? అవును, నాకు చాలా కొత్తగా ఉన్నాయి ఈ పేర్లన్నీ.
ఇవే కాదు, ఇంకా చాలా రంగాలు ఉన్నాయి. కానీ వీటిని మాత్రమే తీసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే మన దేశాభివృద్ధికి తోడ్పడే వాటిలో పైన పేర్కొన్నవన్నీ మొదటి స్థానంలో ఉన్నాయి.
ఏంటి, ఇంకా చాలా రంగాలున్నాయా? అమ్మో, సరే మ్యామ్, ఇంకా ఏమేమున్నాయి దీనికి సంబంధించినవి? చాలా ఆతృతగా ఉంది తెలుసుకోవాలని.
చెప్తానమ్మా. ఇలా మనం ప్రారంభించిన తర్వాత మునుపెన్నడూ లేని విధంగా ఎన్నో రకాల ఎలక్ట్రికల్ వస్తువులు, ముఖ్యంగా చరవాణిల తయారీ శాతం చాలా వరకు పెరిగింది. ఇంకా 2020 నాటికి మన దేశం మిగతా దేశాలకు అన్ని రకాల ఎలక్ట్రికల్ వస్తువులను పంపిణీ చేసేదానికి స్థావరంలా అవ్వాలని దీని యొక్క ఉద్దేశం. అలాగే 2020 కల్లా మన దేశం వేరే దేశాలతో ఉన్న దిగుమతుల శాతం తగ్గించుకొని మనవి మనమే తయారు చేసుకోవాలి, ఇంకా ఎగుమతులను పెంచాలి.
మేడం, మనం చాలా రంగాల్లో వ్యాపారం చేస్తున్నాం కదా, ప్రతి ప్రదేశము అందుకు అనుకూలమైనదేనా? ఏ ప్రదేశంలో చేసినా మన వ్యాపారం విజయవంతం అవుతుందా?
చిన్న చిన్న వ్యాపారాలైతే ఎక్కడైనా చేసుకోవచ్చు. అవి కూడా మన దేశ ఆర్థిక అభివృద్ధికి సహకరిస్తాయి. ఎలా అయితే చిన్న పరిమాణంలో ఉన్న ఇటుక పిల్లలన్నీ కలిపితే ఒక పెద్ద ఇల్లుగా మారుతుందో అలా అన్నమాట. ఇంకా మీరు అడిగినట్టు మన దేశంలో ముఖ్యంగా లుధియానా, హైదరాబాద్, భువనేశ్వర్, గార్గాన్ మరియు అహ్మదాబాద్ ఈ 5 పట్టణాలలో ఏ పెద్ద వ్యాపారం చేసినా అది త్వరగా అభివృద్ధి చెందుతుంది. ఈ ప్రదేశాలు వ్యాపారం చేయడానికి అనువైనవి.
మేడం, ఇందాక మీరు మన దగ్గర చరవాణిలు కూడా తయారు చేస్తున్నారని చెప్పారు కదా, మంచి చరవాణిలు తయారు చేస్తున్నారా లేదా ఏదో ఒకటి తయారు చేస్తున్నారా?
అవును చెప్తాను. మన దగ్గర మంచి మంచి పేరు పొందిన మొబైల్ అన్నిటినీ తయారు చేస్తున్నారు. కొత్త కొత్త రూపాలతో ప్రతి ఒక్కరిని ఆకర్షించేలా ఇప్పటికే చాలా రకాల పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు మంచి మంచి చరవాణిలను మన దేశంలోనే తయారు చేస్తున్నారు. ఇలా మన దేశంలోనే వాటిని తయారు చేయడం వలన ఎంతో మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించి వారి స్వంతంగా వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడడానికి అవకాశం కల్పించారు.
అవును మ్యామ్, మీరు చెప్పింది నిజం. ఎందుకంటే చాలా మంది విద్యార్థులు వారి చదువు అయ్యాక ఏం చేయాలో తోచక వారి పనితీరును గుర్తించే ఉద్యోగాలు లేక తల్లిదండ్రులకు భారమవుతున్నాము అని బాధపడుతున్నారు. అలాంటి వారికి ఇది చేయూతనిస్తుంది.
అవును, నువ్వు చెప్పింది అక్షరాలా సత్యం.
అయినా మేడం, వేరే దేశాల వాళ్ళు మన ఉత్పత్తుల్లో నాణ్యత ఉంటుందని ఎలా నమ్ముతారు? చాలా దేశాలు ఉత్పత్తి చేస్తున్నారు, అందులో కొన్ని మంచివి కొన్ని నకిలీవి. మిగతా దేశ ప్రజలు కూడా మనవి నకిలీవి అనుకోరని నమ్మకం ఏమిటి మేడం?
నువ్వు చెప్పింది నిజమే. అందుకోసమే మన ప్రధానమంత్రి మోడీ గారు మేక్ ఇన్ ఇండియా స్లోగన్ 0 defects and 0 effects అని పెట్టారు.
సరే మేడం, కానీ అది ఎలా వారిని నమ్మించేలా చేస్తుంది?
ఎలా అంటే ఆయన అన్నది మన దేశం నుండి ఉత్పత్తి అయ్యే ప్రతి ఒక్క వస్తువు ఏ తప్పులు లేకుండా చేస్తాము, ఒక వస్తువు తయారీ కోసం ఉపయోగించిన ప్రతి భాగం పరికరం ప్రకృతి నుండి తీసుకున్నదే కాబట్టి దానివల్ల ఎలాంటి నష్టం ఎవరికీ జరగదు, ఎందుకంటే మన ఉత్పత్తులన్నీ గ్లోబల్ మార్కెట్ ఆమోదించింది కాబట్టి.
అయితే మేడం, ఇలా చేయడం వలన మన దేశం ఎలా అభివృద్ధి చెందుతుంది, అంటే లాభం ఏమిటి మనకి?
అభివృద్ధి ఎలా జరుగుతుంది అంటే మన దేశంలో వస్తువులు తయారు చేసి వాటిని వేరే దేశాలకు ఎగుమతి చేయడం ద్వారా లాభమే. ఒకవేళ ఇక్కడ అమ్మినా కూడా లాభమే.
ఎగుమతి చేస్తే లాభం వస్తుంది, కానీ ఇక్కడే అమ్మితే లాభం ఎలా వస్తుంది?
ఎలా అంటే ఇప్పుడు మన దేశంలో వస్తువులు వేరే దేశం నుండి ఇక్కడికి వచ్చేటప్పుడు దిగుమతులకు కొంచెం ధనం పడుతుంది. ఇప్పుడు అవి ఇక్కడే తయారవుతున్నాయి కాబట్టి దిగుమతులకు అయ్యే ఖర్చులు కట్టనవసరం లేదు మనం. ఇలా మన దేశంలోనే వాటిని తయారు చేసుకుని ఎంతో మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించాయి. అలా లభించడం వల్ల వారు అభివృద్ధి చెందే అవకాశం వారికి దొరుకుతుంది.
అవును మేడం, చెప్పింది నిజమే. ఇంకా మేక్ ఇన్ ఇండియా వలన లాభాలు ఏమైనా ఉన్నాయా?
ఉన్నాయి. ఇలా 25 రంగాలలోని ప్రతి ఒక్క వస్తువు మన దేశంలో తయారు చేసుకోవడం వలన పారిశ్రామికంగా అభివృద్ధి చెంది మన దేశం ఆర్థికంగా మెరుగుపడుతుంది. దీన్నే ఎకనామిక్ లిబరైజేషన్ అని కూడా అంటారు. ఈ ఆలోచన మాత్రం కొంచెం పాతదే. ఆ విషయం తెలుసా మీకు?
పాతదా? అదేలా మేడం?
ఎలా అంటే ఆంగ్లేయులు మన దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు గాంధీ మహాత్ముడు ఈ ఆలోచన తీసుకువచ్చి ప్రజలలో దేశీవాళి వస్తువులను గొప్పదనాన్ని ప్రజలకి వివరించాడు. గాంధీ గారు చేసిన ఆలోచన అప్పుడు బాగానే అమలు అయింది. ఇప్పుడు మన ప్రధానమంత్రి గారు ఈ కాలంలో మళ్ళీ ఇతర దేశాల వస్తువులే వాడుతున్నామని, మన వనరులను మనమే ఉపయోగించుకోవాలి, మన దేశాన్ని మనమే అభివృద్ధి చేసుకోవాలి అని ఈ కార్యక్రమాన్ని మరలా ప్రారంభించారు.
ఓ అవునా మేడం, ఎంతైనా గొప్పవారు గొప్పవారే.
థ్యాంక్ యూ మేడం. మేము ఇంత అభివృద్ధి చెందిన కాలంలో ఉండి కూడా ఈ విషయాన్ని తెలుసుకోలేకపోయాము. మీరు మాకు ఒక గొప్ప కార్యక్రమం గురించి చక్కగా వివరించారు.
నేను వివరించిందేముంది, ఇదంతా మీకు పాఠంలో ఒక భాగమే. ఇలాగైనా మీరు తెలుసుకోవాల్సిందే, కాకపోతే మీకు జ్ఞానాన్ని అభివృద్ధి చెందించడం కోసం నేను ఇంకాస్త ఎక్కువ చెప్పాను మీకు, అంతే. ఇక నుండైనా మన దేశంలో జరిగే ప్రతి ఒక్క కార్యక్రమం గురించి తెలుసుకోండి, దాని అభివృద్ధిలో మీరు కూడా పాత్రులవ్వండి. ఇలా చేస్తే మన దేశం ఎప్పుడో బాగుపడుతుంది.
ఆరోగ్య రుచులకు స్వాగతం. ఈ వారం మన ఆరోగ్య రుచుల్లో రొయ్యల వేపుడు తయారీ విధానం తెలుసుకుందామా? శ్రోతలు పెన్ను పుస్తకంతో సిద్ధంగా ఉంటే రొయ్యల వేపుడు తయారీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఏంటో ఒకసారి వినేద్దాం. రొయ్యల వేపుడు తయారీకి కావలసిన పదార్థాలు: రొయ్యలు 1/2 కిలో, పెరుగు 1 కప్పు, పసుపు 1/2 టీ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి ముద్ద 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నూనె తగినంత, ఉల్లిపాయ ముక్కలు సరిపడినన్ని, కొత్తిమీర తరుగు కొంచెం. అందరు రాసుకుంటున్నారు కదా. ఇక మనం తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం. ముందుగా రొయ్యలను ఉప్పు వేసి శుభ్రం చేయాలి. తర్వాత రొయ్యలకు పెరుగు పసుపు చేర్చి రుద్ది బాగా కడగాలి. తరువాత కారం, ధనియాల పొడి, గరం మసాలా ఈ రొయ్యలకు చేర్చి గంట సేపు పక్కన ఉంచాలి. కడాయిలో నూనె పోసి నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేయించి, ఉల్లిపాయ ముక్కలు పూర్తిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి ముద్దను జత చేసుకోవాలి. 2 నిమిషాలు వేగాక ముందుగా పక్కన పెట్టుకుని రొయ్యలను వేసి వేయించుకోవాలి. చిన్న మంట మీద కలుపుతూ వేయించాలి. 15 నిమిషాల పాటు వేయించాక మంట ఆర్పివేయాలి. చివరిగా వడ్డించే ముందు కొత్తిమీర తరుగుతూ అలంకరించుకోవాలి. అంతేనండి, రొయ్యల వేపుడు తయారైపోయింది. మరింకెందుకు ఆలస్యం, చకచకా చేసేసి మీ కుటుంబ సభ్యుల ప్రశంసలు అందుకుంటారని ఆశిస్తున్నాం. ఇక మనం దీనిలోని పోషక విలువలు, ఆరోగ్య లాభాలేంటో వినేద్దాం. పోషక విలువలు: శక్తి అధిక మోతాదులో లభిస్తుంది, సోడియం ప్రోటీన్లు ఎక్కువగా లభిస్తాయి, పీచు పదార్థాలు తక్కువ మోతాదులో ఉంటాయి, విటమిన్ ఏ విటమిన్ ఇ పుష్కలంగా లభిస్తాయి. ఆరోగ్య లాభాలు: శరీర బరువును తగ్గిస్తుంది, తెల్ల రక్త కణాల సంఖ్య అధికమయ్యేలా చేసి గాయం త్వరగా మానేలా చేస్తుంది, రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. విన్నారు కదా రొయ్యల వలన ఎన్ని ప్రయోజనాలున్నాయో. మరింకెందుకు ఆలస్యం, త్వరగా వంట మొదలు పెట్టేయండి. వచ్చే వారం మరో పసందైన వంటకంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు, ధన్యవాదములు.
విజ్ఞాన గణికి స్వాగతం. గత వారం మేము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాల కోసం, విజేతల జాబితా కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకి సరైన సమాధానాలు ఏంటో ఇప్పుడు విందాం. గత వారం మొదటి ప్రశ్న: మానవ శరీరంలో సాధారణ రక్తపీడన స్థాయి ఎంత? ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఏ 120/80 నుండి 140/90. గత వారం రెండవ ప్రశ్న: రక్తంలో ఉండవలసిన సాధారణ గ్లూకోజ్ స్థాయి ఎంత? ఈ ప్రశ్నకి సరైన సమాధానం 80 నుండి 100 మిల్లీగ్రామ్/డెసిలీటర్. ఈ రెండు ప్రశ్నలకి సరైన సమాధానాలు పంపిన వారు డాక్టర్ స్వరూప, దోమల్గూడ, జి రామాంజనేయులు, కొత్తపల్లి, ప్రభాకర్, హన్మకొండ. వీరందరికీ మా చేనుక బుర్లు తరపున అభినందనలు. ఈ వారం విజ్ఞాన గణిలో మీరందరూ ఎదురు చూసే ప్రశ్నలేంటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న: జీవన ఎరువులను పంట కాలంలో ఎన్నిసార్లు వేసుకోవచ్చు? ఏ 1, బి 3. మీ అందరి కోసం ప్రశ్న మరొకసారి: జీవన ఎరువులను పంట కాలంలో ఎన్నిసార్లు వేసుకోవచ్చు? ఏ 1, బి 3. ఈ వారం రెండవ ప్రశ్న: శ్రీవరి సాగులో విత్తన మోతాదు ఎంత? ఏ 1 కి 2 కిలోలు, బి 1 కి 4 కిలోలు. మీ అందరి కోసం ప్రశ్న మరొకసారి: శ్రీవరి సాగులో విత్తన మోతాదు ఎంత? ఏ 1 కి 2 కిలోలు, బి 1 కి 4 కిలోలు. గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకి సమాధానం ఏ అయితే 1 A అని, బి అయితే 1 B అని, అలాగే రెండవ ప్రశ్నకి సమాధానం ఏ అయితే 2 A అని, బి అయితే 2 B అని మీ పేరు ఊరు టైప్ చేసి 9550704672 మీ అందరి కోసం నెంబర్ మరొకసారి 9550704672 ఈ నెంబర్ కి SMS చేయగలరు. మీరందరూ వచ్చే వారం చేను కబుర్లలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ ఇక సెలవు.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు,
చేను కబుర్లు. ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్న, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.